गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। మదిలో నీదగు ముత్తి నిల్పుకొని సంభావింతుమే కాని నిన్నిదమిత్తంబని నిర్ణయింపవశమా యవ్వారికిన్ నమ్మి నీపద రాజీవములాశ్రయించితిమి లోపంబేమి నీవారమే కదా రక్షింపక నీకు తప్పదు కదా కాళీ ప్రసాద ప్రభు యస్యాంతరణాది మధ్యం నహి కరచరణం నామ గోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణో న భవతి పురుషో నో నపుంసో న చ స్త్రీ నాకారం నో వికారం నహి జని మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి సహజ సమరసం సద్గురుం తం నమామి సద్గురుం తం నమామి। ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి। ఓం శ్రీ గురుభ్యో నమః। సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। అందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు సర్వవ్యాపకుడైనటువంటి గురు పరమాత్మకు సరిసా ప్రణమిల్లుతూ ఓం శ్రీమాత్రే నమః। భక్తులందరికీ నమస్కారం। అప్పుడే ఇక్కడ అనుకున్నటువంటి కార్యక్రమాల్లో మనకి స్వామివారి సన్నిధులు అమ్మఒడిలు ఆదిపరాశక్తి అయినటువంటి జగన్మాత ఒడిలో అప్పుడే రెండో రోజు సత్సంగం మొదలుపెట్టడం ఆలస్యం ఇంకా అయిపోవటమే తెలుస్తుంది మనకి। సమయం మనని గుర్తు చేస్తూ ఉంటుంది, అన్ని సమయాలు గుర్తు చేస్తాయి, మన సమయం మనకి గుర్తు రావట్లా, అయిపోతోంది జరిగిపోతోంది సమయం కాలం వెళ్ళిపోతోంది, మనం ఎంత తొందరపడాలి ఆధ్యాత్మికతని మనం అలవర్చుకోవటానికి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి తలుచుకుంటే కొంచెం గుండె గబేలమంటూ ఉంటుంది। దాన్నే అమ్మ అంటుంది, ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరి సమాప్తి ఏనాడో ఎచ్చటనో ಈ ನಾಟಕ ಪರಿ ಸಮಾಪ್ತಿ ಜ್ಞಾನ ಮೊಸಗಿದ ದಾರಿ ಚೂಪಿ ದೀನುಲ ಮಾಮು ದೀಪಗ ಉಪಕಾರ ಗುಣಾಲಯ ವೈ ಉನ್ನಾವು ಕದೇ ಮಾತಾ ಉಪಕಾರ ಅಪರಾಧ ಮೂಲ ನೀ ಮರಚಿ ಆದರಿಂಪವೇ ಮಾತಾ 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 ಉಪಕಾರ ಗುಣಾಲಯ ವೈ ಉನ್ನಾವು ಕದೇ ಮಾತಾ ತಿಳಿವಿಲೇನಿ ಅಹಮುಲತೋ ತಿಳಿಯರಾನಿ ಬಾಧಲತೋ ತಿಳಿವಿಲೇನಿ ಅಹಮುಲತೋ ತಿಳಿಯರಾನಿ ಬಾಧಲತೋ ತಿಳಿವಿಲೇನಿ ಅಹಮುಲತೋ ತಿಳಿಯರಾನಿ ಬಾಧಲತೋ ತಿಳಿವಿಲೇನಿ ಅಹಲತೋ ತಿಳಿಯರಾನಿ ಬಾಧಲತೋ ಕಲತ ಚಂದು ಜೀವುಲ ಮಾಮೋ
ಕಲತ ಚಂದು ಜೀವುಲ ಮಾಮೋ
ಕಲತ ಚಂದು ಜೀವುಲ ಮಾಮೋ ಕನಿಕರಂಚಿಲು ಕೋನಗ ಕಲತ ಚಂದು ಜೀವುಲ ಮಾಮು ಕನಿಕರಂಚಿಲು ಕೋನಗ ಉಪಕಾರ ಗುಣಾಲಯ ಉನ್ನಾವು ಕದೇ ಮಾತಾ ಉಪಕಾರ ಗುಣಾಲಯ ಉನ್ನಾವು ಕದೇ ಮಾತಾ ಮಾತಾ ಆದಿಪರಾಶಕ್ತಿ ಅಂತೆಯೇ ಮೂರು ಶಕ್ತುಲು ಕಲಿಸಿನಟುವಂತಿ ಅಮ್ಮ ಆದಿಪರಾಶಕ್ತಿ ಅಂತೆ. ಇಪ್ಪುಡು ಇಕ್ಕಡ ಮುಗ್ಗುರು ಉನ್ನಾರು ಅಂತೆ ಮುಗ್ಗುರು ಯೊಕ್ಕ ಏಕಶಕ್ತಿ. ಆ ಒಕೇ ಶಕ್ತಿ ನಿಂಚಿ ಮೂರು ಶಕ್ತುಲು ಬಯಟಿಕೆ ವಚ್ಚಾಯಿ, ಇಚ್ಛಾಶಕ್ತಿ, ಜ್ಞಾನಶಕ್ತಿ, ಕ್ರಿಯಾಶಕ್ತಿ. ದಾನ್ನೇ ಸೃಷ್ಟಿ, ಸ್ಥಿತಿ, ಲಯ. ಅಟುವಂತಿ ಅನಂತ ಶಕ್ತಿ ಅಯಿನಟುವಂತಿ ಜಗನ್ಮಾತ ಅಮ್ಮನ ಪ್ರಾರ್ಥಿಸುಕುನ್ನಾ ಅಪ್ಪುಡು. ಈ ಪಾಠಲೋ ಎಂತೋ ಸತ್ಯ ಉಂದಿ ಮನ ಜೀವಿತಾಲಕಿ. ಮನ ಜೀವಿತಲ್ಲೋ ಎನ್ನೋ ಕರ್ಮಲು ಚೇಸುಕುನಿ ಕರ್ಮಬದ್ಧಲಮೈ ಜೀವಿತಾನಿಕಿ ರಾವಡಂ ಜರಿಗಿಂದಿ. ಜನ್ಮಕ್ಕೆ ಕಾರಣಮೇದಿ? ಕರ್ಮ. జీవితానికి కారణమైనటువంటి కర్మ, కర్మతో ఉండి కర్మజీవులుగా మనం ఉద్భవించి తల్లిదండ్రులకి అమ్మ అనుగ్రహంతో మనం చాలా సజావుగా వెళ్ళిపోయేటువంటి మన జీవితాల్లో ఎన్నో అడ్డంకులని రకరకాలైనటువంటి మనసు కలిగేటువంటి భావాలతో మనని మనమే బంధించుకుంటున్నాం. దాన్ని దేనితో పోల్చారంటే ఊర్ననాభిర్ యథాతంతు అంటే, ఎలాగైతే సాలెపురుగు దాని నోటి నుంచే దారం తెచ్చుకొని చాలా అందంగా అల్లుతుంది, దాని గూడు అదే చాలా అందంగా అల్లుకుంటుంది సాలెపురుగు. మనం చూస్తుంటే కూడా అది అల్లుతుంటే చాలా ముచ్చటేస్తుంది, ఎంత రకరకాలుగా అల్లుతుందో దాని మధ్యలో మళ్ళా ఎటు కాకుండా అల్లుకుంటుంది. అల్లుకుంటూ ఉంటే మనం అనుకుంటాం ఏమీ లేకుండా మనలాగా లారీలతో సామాన్లు తెచ్చుకోలేదు, బండిలతో ఏం తెచ్చుకోలేదు, మట్టి మాకు ఏం తెచ్చుకోలేదు, దాని ఒక గూడును చక్కగా అల్లేసుకుంటుంది. అల్లేసుకున్న తర్వాత మనం చాలా బాగా అల్లుతోందని మనం కొంచెం అటు ఇటు తిరిగి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత చూస్తే అందులో అది శల్యమైపోయి ఉంటుంది. అది ఆ గూడులోనే చచ్చిపోయి ఏది మనం ఏమంటారు దాన్ని, అస్థిపంజరం ఉంటుంది. సాలిపురి యొక్క అస్థిపంజరం మాత్రమే ఉంటుంది. అలాగే మనం కూడా మన మనస్సు నుంచే మనం ఎన్నెన్ని భావనలు తెచ్చుకుంటున్నామో మనకి అర్థం కావట్లే, వెనక్కి ఆలోచించట్లా మనం అందుకని భగవద్గీత కూడా చెప్తుంది, సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ. ఒకసారి మన వెనక్కి మనం ఆలోచించుకోవాలంట. ఆలోచించుకుంటే మనం అసలు ఏ విధంగా మన జీవితం నడుస్తోంది అనేది మన గురించి మనం ఆలోచించుకునే ఒక ఇది వస్తుంది. మనం ఎంతసేపుకి వెదిరికెళ్ళిపోవడమే కానీ వెనక ఆలోచించుకునే మాట రావట్లే. అందుకని మనలో భావనలే వచ్చి మనమే అల్లుకుని మనమే ఏవేవో మాట్లాడుకుని కానివి పోనివి కర్మములు చేసి కాలుని బారిని పడదెవేలా. కానివి పోనివి కర్మములు చేసి కాలుని బారిని పడదెవేల. కాళీప్రసాదుని హృదయ నివాసి శ్రీమన్నారాయణ పాద ధ్యానము. మహాత్ములు గురుదేవులు పాడుకుంటుంటే వ్రాసిన పాట. కాళీప్రసాదుని హృదయ నివాసి శ్రీమన్నారాయణ పాద ధ్యానము మరువకుమురా. మహాత్ములు వారు ధ్యానం చేసి వారిని ధ్యానించట్లా నారాయణమూర్తి ధ్యానాన్ని మరొకరా హెచ్చరిక చేస్తుంది. అలాగే మనం కూడా మనకి తెలుసు తెలియక కాదు, తెలిసినా కూడా దాని అటువైపుకి మనం ఎంత ప్రయాణం చేయగలుగుతున్నాం. అందుకని ఇంత మహత్తరమైనటువంటి అందమైన మానవ జన్మనిచ్చిన అమ్మ యొక్క ఉపకారాన్ని, అమ్మ యొక్క గుణమేంటి, ఉపకార గుణమే, వేరు గుణం లేదు భగవంతుడికి. గివ్ 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 ఇవ్వడమే. మన దగ్గర నుంచి ఏమన్నా తీసుకోవడానికి ఆ భగవంతుడు అడిగాడండి, పళ్ళు ఇమ్మన్నాడా, పువ్వులు ఇమ్మన్నాడా, డొనేషన్ చేయమన్నాడా? నువ్వు ఉన్న స్థితిలో నువ్విచ్చుకుంటే, నీకు త్యాగం కలిగి ఉంటే ఆనందం మీద మనకే మిగులుతుంది. ఎంతసేపు మనతనువుకి మనకి ఖర్చు పెట్టుకునే కంటే కాస్త మధ్యలో కొంచెం ఆ భగవంతుడికి కూడా ఇస్తూ భగవంతుడు చెప్పినట్టుగా కూడా ఆచరించడం, అంటే ఎక్కడ అవసరమో అక్కడ ఆ అన్నార్థులైనటువంటి వాళ్ళకి కాస్త మనం తింటే ఎంత అందంగా తింటామో వాళ్ళకు కూడా అటువంటి భోజనం పెట్టాలి. మనం మిగిలితే పెట్టడం కాదు, మనకి మిగిలిపోతే ఇచ్చేద్దాం అనుకుంటాం. అది తప్పక కానీ అలా కంటే ముందర మనం తిన్నది మహామహాభక్తుల చరిత్రలు మనం చూస్తూ ఉంటే రోజుకి వాళ్ళు ఎక్కడెక్కడ కష్టపడి సంపాదించుకొచ్చినా తిరిగి వాళ్ళు ఒకరికి ఎది పిలిచి ఒకరికి అన్నదానం, ఒక కడుపు నిండా భోజనం పెడితే తప్ప వారు తినని వ్రతం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ కూడా భగవంతుడు పరీక్ష చేసేవాడు, ఎవరు దొరకకుండా చేసేవాళ్ళు. భగవంతుడు పరీక్షలు ఉంటాయి కదా, ఎవరు దొరకకుండా చేసేవాడు. దొరకకపోతే ఆయన ఏం చేసేవాడు, భక్తుడు మాత్రం తక్కువ తిన్నాడా, అన్నం తినకుండా దేవుడి దగ్గర పెట్టు కూర్చొని నైవేద్యం పెట్టుకుని ఏమయ్యా నాకు ఒక్కడిని కూడా చూపించలేదు ఈరోజు అని దేవుణ్ణి ప్రార్థించేవాడు. అప్పుడు ఎవరు రావాల్సి వచ్చేది, సాక్షాత్తు పరమాత్మే రావాల్సి వచ్చేది. ఇలాంటి లీలలు ఎన్నో ఉన్నాయి మన చరిత్రలో. అందుకని అన్నార్థులకి కావలసిన చోట మనకి మనం తింటాం చూడండి, ఇది తింటే బాగుంటుందని మనం అనుకుంటూ ఉంటాం. మనం తింటే బాగుండదు, మనం తింటే వెళ్ళిపోతుంది లోపలికి, మలమైపోతుంది లోపలికి వెళ్ళింది. అది ఇంకొకళ్ళకి ప్రేమగా పెట్టుకున్నాం, అది నిజమైనటువంటి పెట్టు అన్నారు. దాన్ని ఇంకొకళ్ళు పెడితే పెట్టు అన్నారు, మనకి పెట్టుకుంటే పెట్టు అనలా అక్కడ. అందుకని అంత ఉపకారం జగన్మాత యొక్క ఇది. ఆమె గుణగణాల్లో, మహాత్ముల గుణగణాల్లో, భగవంతుని గుణగణాల్లో ఏమున్నాయి అంటే, ఇది ఉపకార గుణాలయవై ఉన్నావు కదే. మనం ఇంత చిన్న విగ్రహం పెట్టుకున్నామని మన మనసులో చిన్న భావన వస్తుందా? ఇంకా తొందరగా చేతికి మన చంకన వేసుకుని చక్కగా ఎత్తుకోవచ్చు. ఇంత చిన్నగా ఉంటే, అంత పెద్దగా ఉంటే ఎత్తుకోవటం కష్టం. అమ్మ మననైనా ఎత్తుకోవచ్చు, అమ్మని మనం కూడా ఎత్తుకోవచ్చు. భావనండి, చెయ్యొచ్చు చేయలేకపోవచ్చు, కానీ భావనలో మన మనసులో ధారణ చేస్తే, మనం గనక ఆ ప్రభువుని ఇలా ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే, జగన్మాతని ఇలా ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది. మన మనోభావనలే మార్పు వస్తాయి అక్కడ అని ఆ కీర్తనలు. అపరాధములన్నీ మరచి ఆదరించవి. ఎన్నెన్ని అపరాధాలు చేస్తున్నానమ్మా, నువ్వు ఎలా బ్రతకమంటే అలా బ్రతకగలుగుతున్నానా? నీకు ఇష్టమైనటువంటి జీవితం గడుపుతున్నానో లేదో, ఎక్కడ ఏం తప్పులు చేస్తున్నానో అమ్మా? అందుకని అపరాధములన్నీ మరచి ఆదరించవి. అటువంటి ఉపకార గుణం కలిగినటువంటి దానివి కదా నువ్వు తల్లి అని అమ్మని ప్రార్థిస్తున్నారు భక్తులు. అలాగే ఇది తెలివి లేని అహములతో, చాలా తెలుగులోనే ఉంది పాట కూడా, కాదు ఒక్కసారి మనం దానిని వివరించుకోకపోతే మనసు అంత ఆస్వాదన చేయలేదు. మనం తినేటప్పుడు స్వీట్ గబగబా కబలించి తినేసిన దానికిను చిన్న చిన్న ముక్క కొరుక్కొని తినడానికి ఎంత తేడా ఉంటుందండి, అవునా కదా? గబగబ జిలేబీ చేతిలోకి వచ్చింది, ఒకసారి హంఫట్ నోట్లో వేసేసుకున్నాం, నవ్వులి మింగేస్తాం, అయిపోతుంది, దాని పని వచ్చేస్తుంది అనుకున్నాం. తర్వాత అది తిన్నాము అంటే తిన్నాం, ఏం తిన్నాము అంటే ఫాస్ట్ ఫుడ్స్ లాగా ఉంటుంది. కొంతమంది నుండి వెళుతూ వెళుతూ దారిలో కొనుక్కొని తింటూ తింటూ సిటీ బస్ ఎక్కేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఎరా ప్రొద్దుట ఏం టిఫిన్ తిన్నావు అంటే, ఏం టిఫిన్ తిన్నానమ్మా, ఏదో తిన్నాను అంటాడు తల్లితో. అదేమిటిరా ఏం తినలేదంటే, తిన్నానమ్మా ఏదో తిన్నాను. ఏం తిన్నావో చెప్పరా అంటే చాలా గుర్తు తెచ్చుకుంటే కానీ గుర్తుండదు. అది ఫాస్ట్ ఫుడ్స్ యొక్క మహిమ అది. అది అందుకని ఏంటంటే మెల్లగా తింటూ భగవంతుని తలుచుకుంటూ ఉంటే ఆ పదార్థం ఎలా ఉన్నా ఇలా ఉంది అని మనకి తెలియచేస్తుంది. ఏది అంటే లోపలున్న లోపలున్న పరమాత్మ శక్తి, మనందరిలో ఉన్న చైతన్యము ఆత్మ మనకేం చేస్తుంది, నాలిక మీదకి ఆ వస్తువు పదార్థం వెళ్ళేసరికి దాని యొక్క రుచిని మనకి బాగుంది బాగోలేదు, ఇంకా కొంచెం నెమ్మదిగా చప్పరిద్దాం, బాగుంటే ఏం చేస్తే ఇంకొంచెం మెల్లగా చప్పరిస్తుంటాం. అలాగే మన ఒక తత్వం గురించి మాట్లాడుకునేటువంటి సమయంలో మనం కూడా మెల్లగా దాని గురించి విచారణ చేసుకుంటాం, పాట పాడేసుకోవచ్చు. కానీ పాటని విపులంగా అర్ధభావాల్లోకి వెళ్తామనుకోండి, మనం వెళ్ళి ఆ భగవంతుని దివ్య చరణాల దగ్గర కూర్చుని ఉంటాం మనం, ఇంకేం ఉండదు అక్కడ మనకి, ఆ దేవుడు మనమే ఉంటాం, దివ్యత్వమైనటువంటి అనుభూతిని పొందగలుగుతాం. లేకపోతే అయిపోయి నీ పాటలు అంటే 15 పాడేయచ్చు అక్కడ, అది భజన అవుతుంది అంతే. అది ఎవరికి పాడామంటే అయిపోయింది, గంటన్నర భజన చేసి. ప్రతీది కూడా అర్ధభావాలు, అర్ధభావాలని గ్రహించుతూ గుర్తించుతూ మనం ముందుకెళ్తే దాని యొక్క ఆస్వాదన మనం చేయగలుగుతాం. అలాగే తెలివి లేని అహములతో, తెలియరాని బాధలతో. కర్మ ఎక్కడికి పోతుందండి? ఎక్కడైతే అహం ఉంటుందో, అహం యొక్క స్వభావం ఉంటుందో, తెలియరాని బాధలతో కలత చెందు జీవులమము కనికరించి ఏలుకొనగా. ఎవరు కనికరిస్తారు చెప్పండి? ఆ అమ్మే అర్థం చేసుకుంటుంది మనని. అందుకని ఈ తెలివి లేని అహములతో, తెలియరాని బాధలతో కలత చెందు జీవులమము కనికరించి ఏలుకొనగా ఉపకార గుణం. అటువంటి ఉపకారమే గుణముగా కలిగినటువంటిది జగన్మాత. అలాగే ఆ కీర్తనలోనే చెప్తోంది, కొంచెం మనకి ఇది హెచ్చరిక అన్నమాట. ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి, ఎక్కడో ఎప్పుడో ఏ క్షణంలోనూ ఇది ఈ నాటకంలో ఉన్న ఈ పాత్ర ఎప్పుడోకప్పుడు ఆఖరి సన్నివేశం వస్తుంది. ఈ నాటక పరిసమాప్తి. అందుకని ఏం కావాలి, ఈ లోపల జ్ఞానము సగి దారి చూపి. జ్ఞానము అంటే ఏంటి, ఆ దారి ఎక్కడికి చూపిస్తుంది? షాపుకు చూపిస్తుందా, ఫ్లైట్కి చూపిస్తుందా? జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో దారి దేనికి చూపిస్తుందంటే మన ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతాం. అంటే మానవుని యొక్క స్థితి నుంచి మాధవ స్థితిని పొందింపచేసేటువంటిది ఏది, భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహం. జ్ఞానము సగి దారి చూపి దీనుల మాము దీవి ఉపగా ఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా. మనకి నిన్నటి రోజు గురుతత్వం గురించి చెప్పుకోవాలి, మనం చెప్పుకున్నాం కదా వాళ్ళ గురు చరిత్ర గురించి అని. గురు చరిత్ర అంటే ఏంటి, స్వామివారి చరిత్ర ఉందనుకోండి, సాయి చరిత్ర గురు చరిత్ర, దత్తాత్రేయ స్వామి చరిత్ర గురు చరిత్ర, అలాగే మహాత్ములు గురువులు ఉన్నారు కాబట్టి గురువుల చరిత్ర. అసలు చరిత్రకు చూస్తే జరిగిపోయి ఎవరో 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 అనుభవించేటువంటి చరిత్ర గురించి వెళ్ళిపోతుంటే చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి కూడా మన గురువులతో చరిత్ర ఉంది. మనం కూడా ఒక మహాత్ములను ఆశ్రయించినప్పుడు మనం కూడా ఇప్పుడు మీరు మేము ఉన్నాం, ఇంతకుముందు ఏం లేదు, 4 రోజుల క్రితం మీరు అసలు అమ్మ వచ్చారు అని చెప్తే మీరు మనందరం ఎందుకు కలవగలుగుతున్నాం ఒక చోట. ఇది చరిత్రే. చరించడం, చరించడం అంటే కలిసి జీవించడం, ఇదే చరిత్ర అంటే. ఈ చరిత్రలో మనకి ఏదైతే అనుభవాలు మనం పొందగలుగుతున్నామో, ఎందుకని మనందరం కలవడం జరుగుతోంది, మన బంధుత్వము ఆత్మబంధుత్వము కానీ జీవబంధుత్వం కాదు, ఈ దేహబంధుత్వం కాదు మనది. ఏ బంధుత్వం ఇది, ఆత్మబంధుత్వం. అంటే ఏంటి, పరమాత్మ విషయం మనని కలుపుతోంది ఇక్కడ. మనందరం ఎందుకు ఇక్కడ ఆలయానికి వచ్చే కలుసుకున్నాం, షాపులకి వెళ్ళి కలుసుకోలేదే. అమ్మ రాదు, మీరు అమ్మ గురించి షాపులకి వెళ్తే కనిపించదు అక్కడ. ఎక్కడైతే ఒక మంచి పూజ జరుగుతోందో, ఒక భగవన్నామ సంకీర్తన జరుగుతోందో, ఒక భగవంతుని గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నామో, అక్కడే మనందరం కలిసి బ్రతుకుతున్నాం. ఇది చరించడమే. ఈ చరించేటువంటి సమయంలో మనలో గురు అంటే గొప్పది అని అర్థం ఉంది. మీరు చదువుకుని ఉంటారు తెలుగులో లఘువులు గురువులు అని. గురువులు అంటే చాలా పెద్దది, గురువు కంటే పెద్దది ఇంకొకటి లేదు. అలాగా ఇంతకన్నా భగవంతుని యొక్క చరిత్ర కంటే, భగవంతుని యొక్క కదలికల కంటే, భగవంతుని యొక్క ఆ తత్వాన్ని గుర్తించడం కంటే ఇంకా గొప్పది ఏది ఉంది అంటే, అంతకన్నా గొప్పది ఇంకొకటి లేదు. ఎవరైనా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిపోవాల్సింది. ఒక మాట చెప్తాను, సూర్యుడు ఉన్నాడండి, ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్ కాంతిలో మనం చాలా పనులు చేసుకుంటున్నాం. రాగానే లైట్ కనుక లేకపోతే చీకటిగా ఉంటుంది. లైట్ వేసుకోగానే మనకు కావలసినవన్నీ కూడా దృశ్యంలో కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు కావలసింది తీసుకుంటాము, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం. మనం ఇంత పని చేసుకోవడానికి మనకింత సహాయం చేసింది కదా ఈ లైటు. ఒకసారి మనం లైట్ వంక చూస్తే మన బ్రతికేమవుతుంది, లైట్ వంక మీరు చూడండి, చూసిన తర్వాత వెంటనే మీకు ఆ వస్తువులు కనిపిస్తాయా? కనిపించవు. ఎందుకు కనిపించటల్లా, మన కంటి కాంతి కంటే ఆ లైట్ కాంతి గొప్పది. బయట ఎంతో మనకు ఉపయోగపడిన సూర్యకాంతి, అయ్యో ఇంత హెల్ప్ చేశాడు కదా అని సూర్యభగవాన్ని ఒక్కసారి మనం ప్రార్థించడానికి ఇలా చూసామనుకోండి, కొంతసేపు మనకి కళ్ళు బయలు కమ్మినట్టుగా ఉంటుంది. ఎందుకని, మన కంటి కాంతి కంటే సూర్యుని కాంతి చాలా ఎక్కువ. అలాగే ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క కృపని కరుణని మనం పొందగలుగుతామో, ఆ అనుగ్రహాన్ని మనం పొందిన మన జీవితము తిరిగి ప్రపంచాన్ని చూడాలంటే ఎలా ఉంటుందండి, కొంతసేపు ఆ కాంతి ఎలా కనిపిస్తోందో ఇక్కడ కూడా నిజంగా భగవంతుని కరుణను మనం అనుభవించాలి కానీ ఇలా చూడగాని అందరిలో ఉన్న భగవదంశే కనిపిస్తుంది. కానీ ఫలన ఇది అక్క, ఇది చెల్లి, లేకపోతే ఇది ఫలన పేరు, ఇది తెల్లగా ఉంది, సన్నగా ఉంది, ఇది లావుగా ఉంది, ఇవి కనిపిస్తాయండి జీవలక్షణాలు. అవి కనిపిస్తే ఏమవుతుంది? అవి జీవుడికే కనిపిస్తాయి, మహాత్ములుగా నాకు కనిపించవు. మహాత్ములకి ఎలా కనిపిస్తుంటే తన్ను తానుగా చూసుకుంటారు అందరిలో. మహాత్ములైనటువంటి వాళ్ళు అందరిలో కూడా తమను తాము చూసుకోబట్టే షిరిడి సాయినాథుడు ఇంటింటికి వెళ్ళి ఏమన్నారు, భిక్ష చేసుకునేవారు. ఎందుకంటే నిజంగా ఒక ఆశ్రమ ధర్మంలో అది కూడా తప్పకుండా ఉంది, భైక్ష్యమాచరేత్ దేహరక్షణే అని ఒక ఉపనిషత్తులో కూడా చెప్తుంది. దేహరక్షణ కోసం భిక్ష చేయాలి. వెళ్ళి భిక్ష చేస్తూ ఉంటే స్వామివారికి ఏమండి, భిక్ష వేసిన వాళ్ళు ఉన్నారు, రాళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారు, పువ్వులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ స్వామివారి మాటల్లో మనం చదువుతుంటే గుర్తించాలంటే ఒకే మాట అనేవారట స్వామి ఎప్పుడు సాయినాథుడు, ఏమని, అల్లా అచ్చా కరియగా, దేవుడు నీకు మంచి చేయుగాక. తేడా లేదు, అక్కడ అన్నం వేసి ప్రసాదం దద్దోజనం వేసినంత మాత్రం చేత వాళ్ళకి అల్లా అచ్చా కరియగా అని రాళ్ళు వేసిన వాడి దగ్గర ఏమీ కోపం తెచ్చుకోలా, అదే భావన. వారిలో భావనలో తేడా లేదు, వేసిన వాళ్ళ కర్మ. ఎవరికి తగులుతుంది అది? మనం గట్టిగా ఉంటే ఏది వచ్చినా తిరిగి వెళ్తుంది. మనం దాన్ని యాక్సెప్ట్ చేసామనుకోండి, పరనిందని మనం యాక్సెప్ట్ చేసాం, ఎవరో ఏదో నిందించారు అని మనం యాక్సెప్ట్ చేస్తేనే మన మనసు ఏడుస్తుంది. మనం యాక్సెప్ట్ చేయలా తెలియక అనుకుంటున్నారు, పైవాడు ఉన్నాడుగా చూడడానికి అంతే, టేక్ ఇట్ ఈజీ. దాంతో ఏమైపోతుంది, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, ఆ కర్మ మన దాకా రాలా, మనం యాక్సెప్ట్ చేయలా. మనం ఎప్పుడు అంత గట్టిగా ఉండాలి, దానికి మనం ఎప్పుడు గట్టిగా ఉండాలి. అటువంటి మార్చుకున్నప్పుడే మన జీవితం సజావుగా ముందుకు వెళ్ళగలుగుతుంది. అలాగే మనం నిన్న ఇంకేం చెప్పుకున్నాం, పార్వతీ పరమేశ్వరులు గురుగీత గురించి చెప్పుకుంటున్నారు. ఇది స్కాంద పురాణ అంతర్గతమైనటువంటిది ఈ గురుగీత అనేది. ఎప్పుడు శివుడు ఎక్కడ ప్రతి చోట అసలు రూపంగా కనిపించడండి, ఆయన లింగాకారంగానే కనిపిస్తారు. లింగాకారంగా కనిపించినా కూడా మన ఊహలన్నీ ఎలా ఉంటాయి, ఆయన ఎప్పుడు తపస్సులో ఉన్నట్టుగానే ఉంటాడు, ఆయన ఎప్పుడు తపస్సులో ఉన్నట్టుగానే ఉంటాడు. మనం వెళ్ళి ఒకసారి అక్కడ కైలాసం గురించి తలుచుకున్నా కూడా ఆయన అక్కడ తపస్సు చేస్తున్నట్టుగానే ఉంటాడు. ఇంకా కొంచెం అమ్మగారు పలకరిస్తూ ఉంటుంది, ఎదురున్నటువంటి నందీశ్వరుడు భృంగీశ్వరుడు పాడుతూ ఆడుతూ ఉంటారు, కానీ ఆయన మాత్రం చాలా సంతోషం వస్తేనే లేచి ఆడతాడు. ఆయన కూడా నటరాజు అవుతాడు అప్పుడు. అందుకని ఎప్పుడు ధ్యానంలో ఉంటాడేమో. అమ్మ పార్వతీదేవి స్వామిని అడిగిందట, ఏమండి అందరూ మిమ్మల్ని పూజిస్తున్నారు, మీరెవరు, మీ ధ్యానం ఎవరి గురించి చేస్తున్నట్టు అని అమ్మగారు ప్రశ్నించింది. అంటే ఒక రూపంతో వచ్చేసరికి అక్కడ వారు కూడా మహాత్ములు కూడా చూపించడం. అక్కడ అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. వేదం చెప్తోంది మనకి ఈ విధంగా, వేదము ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అందుకని ఒక శక్తి ఉన్నది, ఆ శక్తిని ఆరాధన చేస్తున్నాను. అది ఎవరై ఉన్నారు అంటే ది గురువు అయి ఉన్నారు. గురుదేవుల గురించి నేను ఈ సాధన ఈ ధ్యానం అనేటువంటిది గురువు అనేటువంటి వ్యక్తి అనలా, అక్కడ అవ్యక్తం, అది వ్యక్తి కాదు. అక్కడ నిజంగా మనం లోపలికి వెళ్ళగా వెళ్ళగా మన కోసం రూపాలు వచ్చాయి, కానీ అసలు దానికి రూపం అనేటువంటి దానికి అది అరూపమే. గురుతత్వంలో కూడా దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళేసరికి దక్షిణ అమూర్తయేనవా, దక్షిణామూర్తి అనేటువంటిది ఒక మూర్తి అని కాదు, దక్షిణ దిశగా ఉన్న శివుణ్ణి దక్షిణామూర్తి అంటారు. అందుకని మరి శనక సనందనాథులు శివుడి దగ్గరికి వెళ్ళి నీ మూలమేంటి గుర్తిద్దామని వారు ప్రయత్నం చేస్తారట. ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు కదా, ఆయన పరీక్ష చేయదలిచి వారు ఎంతసేపు అడిగినా కూడా చెప్పకుండా ఉండిపోయేసరికి ఇక్కడ మనకి సమాధానం రావట్లా అని ప్రయాణం చేసే ముందుకు వెళ్ళిపోతున్నారట శనక సనందనాథ్. వెళ్ళిపోతుంటే ఎప్పటికి దొరుకుతుంది అది, మళ్ళీ అనుగ్రహించాల్సింది శివుడే. అందుకని శివయ్య వెళ్ళి దక్షిణ వైపుకు తిరిగి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నట్టు. ఎందుకని వాళ్ళు దక్షిణం వైపుకు వెళ్తున్నారు, వెళ్ళేటువంటి దారిలో ఆయన దక్షిణం వైపుకి తిరిగి తపస్సు చేసుకుంది. శివుడే అక్కడ చూసిన శివుడే మళ్ళీ ఇక్కడ కూడా కనిపించాడు. కనిపించేసరికి వెంటనే ఇక్కడ దక్షిణామూర్తి వెంటనే చిన్ముద్రలో నవ్వుతూ వారికి ఆనంద ముద్రలో కనిపించారట. వెంటనే దక్షిణామూర్తి ఇదే మూలము అని చెప్పి, అందుకని దక్షిణ అమూర్తయే నమ అంటే అమూర్తియంలో మూర్తిత్వం ఇక్కడ. అందుకని గురువును కూడా మనం మూర్తి ఎందుకు అవసరమైందంటే మనను అనుగ్రహించడం కోసం. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, ఉపాసకుల కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళటం కోసం బ్రహ్మణో రూపకల్పన, అంతరావరించి ఉన్నటువంటి బ్రహ్మయే ఒక రూపాన్ని కల్పించుకొస్తే అది గురువు అయ్యారు. ఎందుకు అవసరం గురువు గారికి రూపం? మనని తరింపజేయటం కోసం అవసరమైంది. మనని తరింపజేయటం కోసం వారు రూపాన్ని ధరించి వచ్చినటువంటి మూర్తి. అందుకని ఆ మూర్తిని ఏ విధంగా అంటే మొత్తం గురువుని గురించి ఏవైతే ఉన్నాయో అవన్నీ మూడు అధ్యాయాలలో సాక్షాత్ శివుడే అమ్మకి బోధ చేయడం జరుగుతుంది. అంటే ఎలా ఉంటుంది గురువు నువ్వు ఎలా నమ్మాలి? రూపంగా కాదు, అది అవ్యక్తమే, అనంతమే, అక్షరమే, అంతగా ప్రకాశిస్తున్నటువంటిది గురువు అని అక్కడ అందులో భాగమే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన, అంటే ముసుగుపోయినటువంటి కన్నుని ఉన్మీలనం చేసేటువంటి వాడు, అజ్ఞానం అనేటువంటి చీకటి చేత ఇది ముసుగుపడిపోయిన కన్నుల్ని జ్ఞాన అంజనము అంటే కాటిక అనేటువంటి శలాక చేత జ్ఞాన అంజన శలాకయ దాని ఇది చిన్న చికిత్స చేస్తాడట ఆయన. అంటే జ్ఞాన అంజనం చేత తెరపింప చేస్తాడు. ఏ గురుదేవులైతే మనకి ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారో అట్టి గురుదేవుడికి నమస్కరిస్తున్నాను. ఇలా అనేకమైనటువంటి శ్లోకాలు మనకిస్తూ ఇంతకు ముందు అనుకున్నాను చూడండి, ఎస్యాంతరణాది మధ్యం నహి కరచరణం నామ గోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణో నభవతి పురుషో నో నపుంసో నచ స్త్రీ నాకారం నో వికారం నహి జని మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుంతం నమ. అసలు సద్గురుదేవులు అంటే సహజ సమరసం కలిగినటువంటి వాడు. గురువు ఎవరు అంటే సహజంగా సమరసం కలిగినటువంటి వాడు. ఇలాంటి వాడు అని ఎవరు ఎంత చెప్పినా మాటలకి కానీ అక్షరాలకు కానీ అందేటువంటి వాడు కాదు. అసలు అక్షరం ఎవరిని చదువుకుందండి? అక్షరానికి మూలమేంటి? ఆ స్వరూపమే. క్షరము అంటే నశించేది, అక్షరం అంటే నాశరహితమైనటువంటిది. మనం ఒక విద్యని నేర్చుకున్నామంటే మన తల్లులు చిన్నప్పుడు మనకేం నేర్పించారు? అక్షరాభ్యాసం చేశారు, అక్షరాలని అభ్యాసం చేయించారు. అభ్యాసం చేయించినప్పుడు అప్పుడు దాకా ఆటపాటలతో ఉన్నటువంటి పిల్లలకి అక్షరాభ్యాసం అంటే ఎంత సరదా అండి? అది కూడా ఒక హ్యాపీ బర్త్డే అనుకుంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ని పెన్నులు ఇన్ని బలపాలు ఇవన్నీ తల్లిగారు కొని ఇన్ని చాక్లెట్లు కొనిస్తే నా అక్షరాభ్యాసం అని చెప్తుంటారు. వాళ్ళు ఏంటో నీకు ఇవ్వాలంటే నా హ్యాపీ బర్త్డే అంటుంటారు వాళ్ళే. మనం అనాల్సింది పోయి వాళ్ళకి తెలియదు ఆ హ్యాపీ బర్త్డే, వాడు హ్యాపీ. అలాగే అక్షరాభ్యాసం అంటారు. తీరా పెద్దల దగ్గరికి వచ్చిన తర్వాత మనం దిద్దించాలి అని చూస్తే వాళ్ళకి ఆ బొమ్మలతో ఆటలాడడం అనేటువంటిది అలవాటు అయిపోయి మనం వాడు చేయి పట్టుకుని రాయిద్దామంటే పిల్లలు చూడండి వాళ్ళకే వచ్చేసినట్టు లాగేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదో రాసేయాలని పెద్దవాళ్ళు అంటారు. ఆ తల్లి తండ్రి మాలాంటి వాళ్ళు ఎవరైనా అక్షరాభ్యాసం చేస్తుంటే తప్పు నానా నువ్వు అలా రాక్కోకూడదు, మాతాజీ రాయిస్తున్నారు ముందర రాసుకోవాలి, మాతాజీ రాయిస్తున్నారు. అని మెల్లగా వాళ్ళు ఎలాగోలాగా బతిమాలి బామారి వారి చేత ఎది ఓం నమః ఏం రాయించారండి మన చేత ఏం రాయించారు? మన పద్ధతి ప్రకారం వెళ్దాం, ఏబిసిడీలు రాంచలా. ఏం రాయించారు? సృష్టికి మూలమైనటువంటి ప్రణవాక్షరాన్ని ముందు రాయించారు. మరి అది సీక్రెటా? అది అందరూ నేర్చుకోకూడదా? ఒకప్పుడు చెప్పారు స్త్రీలు నేర్చుకోకూడదు, కొన్ని కొంతమందికే అది యోగ్యత, ఇవన్నీ కూడా నిషేధాలు, నిధి నిషేధాలు పెట్టారు. కానీ మహాత్ములు దాన్ని ఏం చేశారు? బద్దలు కొట్టారు. ఎవరికి శ్రద్ధ ఉంటుందో అక్కడ పురుష ప్రయత్నం ఉంటుంది. అవడానికి స్త్రీ అవ్వచ్చు కానీ పురుష ప్రయత్నం ఉండాలి. దేనియందు? పనులు బయట సంపాదన మాత్రమే కాదు, పరమాత్మ విషయాన్ని సేకరించుకునేటువంటి విషయంలో పురుష ప్రయత్నం ఉండాలి. పురుష ప్రయత్నం ఎక్కడుంటుందో అక్కడ. ప్రణవం అంటే ఏంటండి? శబ్దం నుంచి వచ్చిన అక్షరం అది. మన మహర్షులు తపస్సుకు కూర్చోగానే వాళ్ళకి వినిపించింది శబ్ద తరంగాలు ఆకాశం నుంచి. ఆకాశానికి గుణమేంటి? శబ్దం అండి. ఖాళీగా ఉన్నటువంటి దాని నుంచి మీరు శబ్దం వినాలనుకుంటే అదేమి వినిపిస్తుంది? కొండల్లోకి వెళ్ళి చూడండి, గాలి గాలి అలా వినిపిస్తూ ఉంటుంది. అంతక్కర్లా, మీ ఇంట్లో ఒక శంఖం ఉంటే, పురుగులేని శంఖం అయితే చెవి దగ్గర పెట్టుకోండి, ఓంకారం వినిపిస్తుంది. దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? అది సముద్రం నుంచి వచ్చింది. దాని ఓంకార ధ్వనిని అది వదులుకోలా, లోపల పురుగును తొలగించినా కూడా దానిలోంచి ఓంకారం వినిపిస్తుంది. ఖాళీ చెంబు పెట్టుకోండి, లోపలేం లేకుండా ఓంకారం వినిపిస్తుంది. అందుకని శబ్దం నుంచి పుట్టినటువంటిది ఓంకారం, ఒక ఖాళీ నుంచి వచ్చినటువంటిది ఓంకారం. అందుకనే మన మనస్సు ఏ సంకల్పాలు లేకుండా నువ్వు కనుక ధ్యానానికి కూర్చుంటే నీ మనస్సు నీకు వినిపిస్తుంది ఏది అంటే ప్రణవం వినిపిస్తుంది. ఆ ఓంకారం నుంచి మళ్ళా తిరిగి మనకి ఏమి వస్తున్నాయంటే ఆ ఉ మా కలిస్తే ఓం అయింది. ఇక్కడ అకార బ్రహ్మ, ఉకార విష్ణు, మకార మహేశ్వరు అంటే సృష్టి స్థిత లయ కారకులైనటువంటి ఆ మూడక్షరాలతో ముగ్గురిని సృష్టించడం, ఆ ముగ్గురిని కూడా వారి వారి పనులకు ఏర్పరచడం అనేటువంటిది ఆది పరాశక్తి చేసిన పని. అందుకని ఆ ఓంకారాన్ని మనకి ముందర మన చేత రాయించారు. రాయించి ఇంకోటి ఏమిచ్చారు? ఎక్కడ మనం గజిబిజలాడతామనని మూల పురుషుడైనటువంటిది ఓం నమః శివాయ ప్రాచ్య. నమః శివాయ పంచాక్షరి మహామంత్రం ఎంత గోప్యమండి, ఎంత రహస్యమో. కానీ ప్రప్రథమంలో తెలిసి తెలియని వయసులోనే మనం ప్రపంచంలోకి అడుగు పెడుతున్నప్పుడే మన పెద్దలు మనకి నేర్పించినటువంటిది ఏంటంటే పంచాక్షరి ఓం నమః శివాయ రసం మనం. తర్వాత అప్పుడు సిద్ధం నమః, మనం ముందుకు వెళ్ళబోయే కార్యక్రమంలో, ముందుకు వెళ్ళబోయేటువంటి విద్యా అభ్యాసంలో సిద్ధిని పొందుగాక అని ఇంత గొప్ప విషయాన్ని మనకి మహాత్ములు నేర్పిస్తే వెంటనే ఆ పిల్లాడు ఏం చేస్తుంటాడు? ఆ పలక బలప నాది అక్కడికి వచ్చేస్తోంది, ఇది నాది, పలక నాది, బలప నాది, లాగేసుకుంటాడు. ఒక మూలకి వెళ్ళి కూర్చుంటాడు, మేము ఎప్పుడు వదిలిపెడతారా అని చూస్తాడు. ఆ మూలకి వెళ్ళి కూర్చుంటాడు. వీళ్ళకి దండలు, హారతులు, లేకపోతే చాక్లెట్లు పంచిపెట్టుకునే స్థితిలో ఉంటారు ఈ పెద్దవాళ్ళు. వాడు ఆ పలకా బల్బం పట్టుకెళ్ళి కూర్చుంటాడు అక్కడ, ఇలా ఇలా గీచేస్తూ ఉంటాడు దాని మీద. వాడు గీసేది పిచ్చి గీతలు అని వాళ్ళ పెద్దవాళ్ళకి తెలిసింది. ఎందుకు తెలిసింది? వాళ్ళు నేర్చుకుని ఉన్నారు కాబట్టి. వాడు రాసేదే పలక మీద బల్బంతోనే రాస్తున్నాడు, ఎలా పడితే అలా రాస్తున్నాడు. రాస్తుంటే ఆ తల్లిదండ్రి చూసి ఏమంటారు? ఒరే ఒరే, పిచ్చి గీతలు రాయకరా, అక్షరాలు రాసుకోవాలి అని పెద్దలు నిషేధిస్తారు. దాన్ని అలా రాయకూడదు అని లాక్కుంటారు. దాంతో వాడు శృతి పడతాడు, లాగం పడతాడు, ఏడుస్తాడు. ఎందుకని? అది తెలియనితనం, పెద్దవాళ్ళది తెలిసినతనం. ఎలాగైతే అది అక్షరాలు కాదు అని పెద్దవాళ్ళు ఎలాగైతే దాన్ని నిర్ధారణ చేశారో, అలాగే మనం కూడా ఈ ప్రపంచం అనేటువంటి పెద్ద బడిలో, ఈ ప్రపంచంలో ఏది మనకి కావాలో మనం గుర్తించలేక అయినదని కానిదని ఎన్నిటికోసమో మనం రెపరెపలాడుతూ ఉంటే, తెలిసినటువంటి మహాత్ములు ఉంటారే మన ఉద్ధరించడానికి వచ్చిన మహాత్ములు, దీని గురించి చెప్తారు ఇవన్నీ కూడా మారిపోయేటువంటివే, పరిణామంతో కూడినటువంటివే, ఇదేది సత్యం కాదు, సత్యం అనేది నీలోనే దాగి ఉన్నది, అది నీలోకి నువ్వు నీ గురించి ఆలోచిస్తేనే దాన్ని గుర్తించగలుగుతావు. మనం కూడా గొప్ప చదువులు చదువుతున్నాం కానీ ఎన్నెన్ని రకాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, ఇవన్నీ పొట్టకూటి విద్యలే. నెలకి జీతం వస్తే ఆనందపడిపోతున్నాం మనం, కానీ అది ఎంతవరకు ఉంటుంది? ఒక్కసారి ఖర్చు పెట్టేయచ్చు మొత్తం అంతా కూడా, ఖర్చు పెడితే ఎంతసేపు అండి? దానిని ఎవరైతే జాగ్రత్తగా ఏది నిక్షిప్తం చేసుకుంటారో, కొన్ని సంవత్సరాలు సంపాదిస్తే దాచుకుంటే ఇంత సంపాదించారు అనేది మిగులుతుంది. కానీ దానినే కృష్ణుడు, ఎందుకంటే ధర్మం చేయడంలో కర్ణుడు చాలా గొప్పవాడు, దానవీర సురకర్ణ అంటారు కదా, కర్ణుడు దానం చేయడంలో చాలా గొప్పవాడు. శ్రీకృష్ణ దేవుడు అది తెలుసు, కర్ణుడు అంటే అందుకని ఇష్టం కృష్ణయ్యకి, ఎందుకంటే అంత దానం చేయడంలో గొప్పవాడుగా. కానీ ధర్మరాజు కర్ణుడంటే ఇష్టం కదా అని చుట్టూ ఉన్నటువంటి పాండవులు గుడగుడలు ఆడడం జరుగుతుంది. జరిగితే ధర్మరాజు గారిని పిలిచి కృష్ణుడు అంటట ఒక కొండ ఇచ్చి, కొండ బంగారం ఇచ్చి, సూర్యోదయంలో ఇస్తున్నా, సూర్యాస్తమయం అయ్యే లోపల నువ్వు ఇదంతా కూడా పంచిపెట్టి నువ్వేం చేస్తే చెయ్యి, ఇది మాత్రం ఖాళీ అయిపోవాలి అని ఒక కొండ బంగారపు కొండ ఇచ్చట ఎవరికి? ధర్మరాజు గారు. ధర్మరాజు గారికి అలవాట్లేంది, ఏది తవ్వి పోస్తున్నాడు, తవ్వి ఇస్తున్నాడు, తవ్వి చేస్తున్నాడు, ఎంత తవ్వినా అది కొండ. ధర్మరాజు గారు వల్ల కాలేదట అది, ఏది ఖాళీ చేయటం వల్ల కాల, వల్ల కాకపోయేసరి వెంటనే కర్ణుని పిలిచాడట స్వామి కృష్ణయ్య. పిలిచి, కర్ణ ఇది ఒక కొండ, కొండ బంగారం ఇస్తున్నా నీకు, నువ్వు సాయంత్రము సూర్య అస్తమయం అయ్యే లోపల అది నువ్వు దాన ధర్మాలు చేసి నాకు కనిపించాలయ్యా ఖాళీ చేసి. ఆయన అన్నట్ట కర్ణుడు, బావా సాయంత్రం దాకా కావాలా? కర్ణుడు అన్నట్ట, సాయంత్రం దాకా ఎందుకు బావా, చూడు ఇప్పుడే ఇచ్చేస్తానని కొండ మొత్తం అక్కడికి ఇచ్చాడు. అంటే ఆ చేయటం కూడా ఒక్కొక్కరికి టాలెంట్లో ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, అది అక్కడ చూపించడం అది. కానీ ఆ దాన గుణం అనేటువంటి దాని చేత ఎప్పటికైనా కర్ణుడు దానం చేయట్లో గొప్పవాడు, ఆ స్థితికి ఆయన గొప్పవాడుగానే ప్రకాశిస్తాడు. అలాగే ఇక్కడ కూడా మనము చాలా తెలుసుకోవచ్చు, ఎన్నిటినో నేర్చుకోవచ్చు, కానీ చదివి 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 చావంగనేటికి చావు లేని చదువు చదవలయు, చదువుకొన్న కొల్లదు జనులు చచ్చిరి కదా విశ్వదాభిరామ వినురవేమ. మనం చిన్నప్పుడు ఇలాంటి పద్యాలన్నీ నేర్చుకునేవాళ్ళం, ఇప్పుడు అసలు వాటికి అవి వెతుక్కోవాలి. ఇప్పుడు చాలా చదువులు చదువు చదువు చదివి 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 ఆఖరికి ఏం చేస్తున్నారంటే, ఎంత గొప్పవాడైనా చావడానికే, అందరికీ మిగిలే దేనికి, పుట్టాం కాబట్టి తప్పకుండా పోయే రోజు పోతాం. కానీ అట్లా అనలా, అక్కడ వేమన వారు ఏమన్నారు, చదివి 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 చావంగనేటికి, ఎన్ని చదువులు చదివినా చావు అనేది తప్పట్లేదు, కానీ చావు లేని చదువు చదవలేవు. అంటే ఏంటి, బ్రహ్మ విద్య ఉన్నదే అది చావును బోధించదు, మృత్యుంజయత్వాన్ని ఇస్తుంది, మృత్యుంజయత్వాన్ని మనకి ప్రసాదిస్తుంది బ్రహ్మ విద్య అనేటువంటిది. ఎందుకని, బ్రహ్మ ఎక్కడ ఉన్నది, చైతన్యమే తానై ఉన్నది, ఆ చైతన్యం మనలో ప్రకాశిస్తోంది, అది ఉన్నంత వరకు ఇది ఉన్నట్టే, ప్రాణరూపంలో ఉన్న చైతన్యం ఉన్నంత వరకు ఇది ఉన్నట్టే. ఆఖరికి దేహానికి బాగా రోగం వచ్చి కోమాకి వెళ్ళినా కూడా ఆ హాస్పిటల్లో పెట్టి సెలైన్లు అన్నీ ఇస్తూ బతికిస్తూనే ఉంటారు. ఏమున్నదండి ఇంకా పోషిస్తున్నారు అక్కడ అంటే, ప్రాణం ఉందండి అంటారు. ఏమున్నదంటే ఏమంటారు, ప్రాణం ఉందండి తప్పదు. కానీ ప్రతి వాళ్ళు వేసే ప్రశ్న ఏంటి, ఇంకెంతకాలం ఉంటుందండి? మానవుడి యొక్క బోధ ఎంతకాలం ఉంటుంది అంటే, ఉండాలని ఇష్టం లేదు, పోవాలని, పోయేదానికి ఇంకా ఇంకా మనం ముందుబాటు. కానీ మహాత్ములు ఏమంటారు, పోయేది నీవు కాదురా, నీలో ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉన్నదో అది చైతన్యము, అది అజరామరణము, అది ఎప్పటికీ ప్రకాశించేటువంటిది. సత్యం ఏదై ఉన్నది? మనందరము సత్యం కలిగి ఉన్నాం. సత్యం లేకుండా మనం లేవు. సత్యమే మనని ప్రకాశింపచేస్తుంది. అటువంటి సత్యాన్ని గురించి మనం విచారణ చేస్తుంటే సత్సంగము అయింది. అది మనకి రూపనామాల్లో మనకు గుర్తింప చేయడం కోసం ఒక భగవంతుణ్ణి మనం అక్కడ ఆసరాగా తీసుకుని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఎవరైతే భగవంతుని యొక్క నిజతత్వాన్ని సత్యత్వాన్ని గుర్తిస్తారో వారు ఏమవుతున్నారు? తతో అమృతత్వం అశ్నుతే, తతో అమృతత్వం అశ్నుత ఇది. ఎవరైతే భగవంతుని నిత్య సత్యత్వాన్ని గుర్తిస్తాడో వాడు అమృతత్వాన్ని పొందగలుగుతాడు. మరి మన ఆంజనేయ స్వామి వారు చిరంజీవి, ధ్రువుడు చిరంజీవి, ఇటువంటి వారు మహామహా భక్తులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది మృత్యువుల్ని జయించినటువంటి వారు. వాస్తవానికి రూపనామాలు మారిపోతాయి కాబట్టి ఇవి వచ్చిపోతాయి, కానీ లోపల ప్రకాశించేటువంటి దానికి మాత్రము మృతత్వము లేదు. అందుకనే వివేకానంద స్వామి వారు అమృతపుత్రులారా అన్నారు. అంటే మనం ఆత్మ నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కానీ అనాత్మకి సంబంధించే వాళ్ళం కాదు. అనాత్మని ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్నే నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఆత్మానాత్మ విచారణ అని. నిత్యానిత్య వస్తు వివేకము ఎలాగో ఆత్మానాత్మ వివేకం కూడా అటువంటిది. అలాగే సత్యాసత్య వస్తు వివేకము అనేటువంటి. అందుకని మనం అటువంటి తత్వాన్ని మనం గుర్తించాలి అన్నప్పుడు మనం ఏది మన చేతలలో మనం ప్రశాంతత కోసం మనం అలవడాలి. మనకి ప్రశాంతత రోజు వస్తుంది మంచమే పడుకున్న తర్వాత. ఆ రాత్రే కనుక నిద్ర పట్టలేదు అనుకోండి, ఆ జీవుడు ఎన్నాళ్ళు నిద్రపోకుండా ఉంటాడు చెప్పండి? నిద్రే మనకి బోలంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆహారం కంటే కూడా నిద్ర చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది అంటారు నిద్ర పట్టిన వాళ్ళు ఏమంటారు, అది కూడా దైవ దేవుని దయండి, అనుగ్రహం లేకపోతే నిద్ర పట్టదండి. కొంతమంది నుంచున్నా కూర్చున్నా ఏం చేస్తున్నా వింటున్నా కూడా నిద్రపోతుంటారు. చూడండి ఎంతమంది నిద్రపోతున్నారు. నా ఉపన్యాసం వాళ్ళకి నిద్ర అయినకైనా ఇంకా బాగా నిద్రపోతున్నారు వాళ్ళు ఇద్దరు. మా పాపం కోటిబాబు గారు వాళ్ళని పోషిస్తున్నారు వెనకాల. కుర్చి కూడా దొరికిందేమో, కాస్త అనుకునేసరికి మరకంత వస్తూ ఉంటుంది దానికి, దాని దుంపదేగా. అందుకని ఈ నిద్ర అనేటువంటిది భగవంతుడు ఇస్తున్నాడు, కానీ ఎంతవరకు అనేటువంటి విషయాన్ని గుర్తించగల సమర్థత మన దగ్గర ఉంది, వివేక దృష్టి మన దగ్గర ఉంది. సర్వకాల సర్వావస్థల్లో నిద్రపోవడం కాదు, క్లాసుకి వెళ్ళి నిద్రపోతే ఈరోజంతా క్వాలిఫై అయ్యేవాళ్ళు కాదు. చాలా స్వేచ్ఛగా సినిమాలు చూడొచ్చు, అవన్నీ నిరోధించి చదువులు చదివి దాన్ని పరీక్షలు బాగా రాశారేమో, ఇప్పుడు అందరూ ఉద్యోగాలు సంపాదనలు చేయగలుగుతున్నారు. అలాగే మనం ఉన్న స్థితిలో మనకి కూడా గురువులు ఉపాసన చేసేటప్పుడు గురువుల సన్నిధిలో ఉన్నప్పుడు మా గురుదేవులు లేపి నిలబెడుతుండేవారు నిద్రపోతుండే, లేకపోతే యాపిల్ వెళ్తుండేవి. నిద్రపోయేవాళ్ళు అది కూడా అనుకుంటారు, నిద్రపోతే కాస్త యాపిల్ అన్న వస్తుంది అని. గురుదేవులు మా గురుదేవులు ఉపన్యాసం మొదలైంది అంటే ఇప్పటికీ మనకి ప్రొద్దుట 8:30 దేవీ నవరాత్రుల్లో ప్రొద్దుట 8:30 స్టార్ట్ అయితే అది 12:30 1 గంట అవ్వచ్చు. సత్సంగం అనేటువంటిది సాయంత్రం 4:30 6 అయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ తర్వాతే అమ్మవారి పూజకి వెళ్తాం. ఇక్కడ పూజకి ఏంటంటే మంచి విషయాన్ని మనం వింటే పూజలో మనం చేసుకునేటప్పుడు తేడా వస్తుందండి. మనం డైరెక్ట్ పూజ చేసేసుకొని పూజ అయిపోతుంది, ఇంకా ప్రసాదమే గుర్తుంటుంది మనకి. పూజ ముందు చేసేసుకున్నాం అనుకోండి, తర్వాత నెక్స్ట్ మనకి గుర్తుకొచ్చేది ఏంటి? బాగా తినేయచ్చు, పూజ అయిపోతే చాలు అనుకుంటాం. అందుకని ప్రతి పూజకి ముందర సత్సంగం ఉంటుంది. సత్సంగం ఎందుకంటే ఎలా పూజ చేయాలి, ఎంత చేయాలి, ఏ విధంగా చేయాలి, నిజంగా పూజ పుష్పాలని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది సత్సంగం తెలియచేస్తుంది మనకి. సత్సంగం ద్వారా మనం గుర్తించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు ఎట్టు పోదక. ఇక్కడ ఒక కుంకుమ రేఖా సమన్విత ఆయన, మా ఇంత కుంకుమ ఒకసారి చేస్తే పుణ్యం ఇస్తానని అమ్మ చెప్పలా. అమ్మ కుంకుమ పూజ చేసేటువంటి సమయంలో కుంకుమే పూజ చేస్తా, కుంకుమ రేఖా సమన్విత ఆయన మా అమ్మ నామాల్లో ఉన్నది. రేఖ చాలు అంటే కొంచెం కొంచెం పూజ చేసుకుంటాం అక్కడ. మళ్ళీ పూజ చేసినటువంటి కుంకుమని వేస్ట్ చేయకూడదు కదా, దాన్ని సద్వినియోగపరచుకోవాలి కదా. అందుకని అక్కడ పూజ చేసేటువంటి సమయంలో అక్కడ అమ్మ దివ్య చరణారవిందములు ఆ కుంకుమ రేఖ అమ్మ పాదాలకి అలా వేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అమ్మ పాదాలకున్న పట్టీలు, అమ్మకున్నటువంటి మట్టెలు, మరియు గోరింట కూడా పెట్టుంటావు కదా చక్కగా రేఖలు, మధ్య మధ్యలో అమ్మ వేళ్ళు కదుపుతూ ఉంటుంది. గురువులు కూడా పూజ చేస్తూ ఉంటే ఆ వేళ్ళు కదులుతూ ఉంటాయి, ఎరా సరిగ్గా ఉన్నావా, మనసు ఇక్కడే ఉందా, ఊరు తిరిగి వస్తోందా అన్నట్టుగా మన్ని ఏంటి కొంచెం ఎలర్ట్ చేస్తుంటారు. అందుకని వారి యొక్క సన్నిధిలో మనకి అటువంటి మనం గుర్తించాలండి సూక్ష్మాలు, అవన్నీ కూడా చెప్పిరాదు సూక్ష్మాలు. అలాగే మన దండ మనమే గుచ్చుకోవాలి. నేను బాగా గుచ్చుతాననే ఆహాన్ని పక్కన పెట్టండి, ఎంత భక్తిగా గుచ్చుకున్నాం, ఎంత భక్తిగా గుచ్చుకోవటంలో. ఎందుకంటే అమ్మ, మీరు అమ్మవారిని గుర్తు తెచ్చుకోండి, తల్లి ఆండాళ్ళ తల్లి ఎవరు, ముకుందమాలలో గోదాదేవి. వాళ్ళ తండ్రి గారు అయినటువంటి విష్ణు శర్మ విష్ణుచిత్తుడు, ఆ విష్ణుచిత్తుడికి దశరథ మహారాజుకి సీతమ్మ ఎలా దొరికిందో, నాగలి పొలంలో నాగలితో దున్నుతున్నప్పుడు ఎలా దొరికిందో భూమిలో, విష్ణుచిత్తుడికి కూడా మన తల్లి ఎవరు గోదాదేవి అలా లభించేసరికి ఆయన అప్పటి వరకు కూడా తులసిని నాటి తులసి పువ్వులు పూయించి వాటిని మాలలు కట్టి శ్రీరంగనాథ స్వామికి అలంకారాన్ని తీసుకెళ్ళి ఇస్తుండేవాడు స్వామి ఎవరు, విష్ణుచిత్తులు వాడు. ఈ తల్లి ఆవిర్భవించిన తర్వాత ఈ తల్లి ఏం చేసింది, మరి తండ్రి గారి పనే మళ్ళీ తల్లికి వచ్చింది. తల్లి ఏం చేసింది, అన్ని పువ్వుల్ని కోసుకోవటం, తండ్రి గారు కోసిస్తే వాటిని మాల కట్టడం, తిరిగి ఆ దండ ఇవ్వడం, తండ్రి గారు తీసుకువెళ్ళి ఆ మాలలు ఆలయంలో ఇవ్వడం, ఆ లోపల అర్చగా స్వామి మాల అలంకారం చేయడం, స్వామివారు ఆ యొక్క వెలుగులో ఆ చక్కగా అందరికీ ఆనందంగా కనిపించడం జరుగుతుండేది. అమ్మ ఎటువంటి అనుభూతిని పొందేదంటే, చటుక్కున మీరందరూ వంట వండుతారు కదా దేవుడికి, చాలామంది అడుగుతారు నన్ను ఉప్పు చూడొచ్చా అని. దేవుడికి నైవేద్యం పెట్టడానికి నైవేద్యం వంట చేసినప్పుడు ఉప్పు చూడొచ్చా అని చాలామంది అడిగారు. నన్ను అడిగితే, నువ్వు దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత చూడకు, నైవేద్యం పెట్టిన తర్వాత నువ్వు ఉన్నది ఉన్నట్టుగా తింటావా, లేకపోతే టేబుల్ మీద కాస్త ఉప్పు సీసా, ఏది ఆ కారం సీసా అవన్నీ పెట్టుకొని ఇది తక్కువైంది ఇది ఎక్కువైంది అనుకుంటూ నువ్వు మళ్ళీ వేసుకుని తింటావా, అది దోషం. నువ్వు గనక పెట్టింది పెట్టినట్టుగా నువ్వు తినగలిగితే అది ప్రసాదం. లేదు, దేవుడికి నీకు అంచనా తెలియదు, వెళ్ళి కూరగిన్నెలో పెట్టుకుని ఉప్పు చూడకూడదు, కానీ ఓ పక్క తీసుకెళ్ళి నా స్వామికి నేను పెట్టుకోగలుగుతున్నాను కదా, సరిగ్గా జరిగిందో లేదో ఉడికిందో లేదో అని వెళ్ళి సింకు దగ్గరికి వెళ్ళి భగవంతుని ఒక 11 సార్లు తలుచుకొని కాస్త నోట్లో వేసుకొని అప్పుడు చెయ్యి కడిగేసుకుని శుభ్రంగా వచ్చి మళ్ళీ దేవుణ్ణి తలుచుకుని కొంచెం ఉప్పు చల్లితే మనకే కదా, మన జీవచాపల్యమే అదంతా, దేవుడి కోసరం కాదు. కానీ మనం తినేదే పెట్టాలిగా దేవుడికి కూడా. అక్కడ ఆ అమ్మ కూడా దండ ఎంత బాగుంది వేసుకుని చూస్తే బాగుంటుంది కదా అని అద్దంలో తాను ధరించి తనకి నచ్చితేనే ఆ దండని అందులో పెట్టేది. ఎవరు చూసుకుంది ఆ ఏది అమ్మ గోదాదేవి ఆ దండని తన మెళ్ళలో ధరించగానే తనకి అద్దంలో శ్రీరంగనాథ ప్రభు కనిపిస్తుంది. మనకున్న అనుభూతి, మనం అటువంటి అనుభూతిని పొందాలి. ఎవడబ్బా సొమ్మండి, మనంతరం మనం బ్రతుకుతున్నామా ఆయన అనుగ్రహం లేకుండా. అందుకని అట్లా అనుభవించేది అమ్మవారు, అలా ఇస్తోంది రోజు చక్కగా. స్వామివారు చక్కగా అలంకారం చేసుకున్న ఆయనకి మహాసంబరంగా ఉంది. ఎవరికి, శ్రీరంగనాథ స్వామికి చాలా సంబరంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అనుకోకుండా ఒకరోజు దండలో ఒక పెద్ద పరీక్ష పెద్ద వెంట్రుకు వెళ్ళింది. వెళ్ళేసరికి అర్చక స్వామివారు విష్ణుచిత్తుడిని పిలిచాడు. పిలిచి, ఏమయ్యా చూసావా ఏమొచ్చిందో ఇవాళ దండలో, అసలు ఈ వెంట్రుకు రావడానికి కారణం ఏంటి అన్నాడు ఆయన. వెంటనే చిత్తులు విష్ణు చిత్తులు వారు ఆలోచించారు. మనం కూడా చూస్తాం కదా, ఎవరిదై ఉంటుంది ఈ వెంట్రుక? తెల్ల వెంట్రుకు వస్తే మా అమ్మమ్మది, నల్ల వెంట్రుకు వస్తే మా అమ్మది అనుకుంటాం కదా. అందుకని అక్కడ ఏది చూసి ఇంత పెద్ద వెంట్రుక, ఒకవేళ ఇది గోదాదేవిది కాదు కదా అని వెంటనే ఆయన ఏం చేశాడు, మళ్ళా మాట అనడానికి కూడా నొప్పించుకుంటుందేమో. ఎందుకంటే పవిత్ర అంతఃకరణతో చేస్తుంది ఆమె సేవంతా కూడా. పవిత్రమైన అంతఃకరణతో చేసే వాళ్ళకి గబగబా మాట అనలేం. అందుకని మరుసటి రోజు దండ ఆమె కట్టి ఇస్తున్న సమయంలో ఒక కన్ను పెట్టుంచాడు ఆయన. ఆవిడేం చేసింది, వెళ్ళి అద్దం దగ్గర వేసుకుని ఆ స్వరూపాన్ని తనను తాను దర్శించడం అంటే అది. అంతేగాని మనం ఈ శివుడు ముఖం మొహం చూడటం కాదు, అద్దంలో మన మొహం చూసుకుంటే దేవుడు కనిపించాలి. ఆమె కనిపించింది అలా. ఆమె అలా వేసుకుని ఆమె ఆనందపడిపోయి తీరి మళ్ళా అమ్మమ్మమ్మ ఎంత తప్పు చేస్తున్నావు నువ్వు, ఇన్నాళ్ళ నుంచి నువ్వు చేసే పని ఇదే, నిన్న ఎంట్రుకు వచ్చిందంటే ఎక్కడదో అనుకున్నాము, ఇది నీదే అన్నమాట, అమ్మ ఎంత అపరాధం చేసావమ్మా అని లెంపలు వేయించేసి కాస్త ఏది మందలించి ఆవిడ్ని ఇలా చేయకూడదు, రేపటి నుంచి నువ్వు ధరించకుండా ఇవ్వాల్సిందే దండాన్ని నిరోధించా. ఆ మరుసటి రోజు ఇవి దండ కట్టిందండి, తీసుకువెళ్ళి వేశారు ఆయన ఉంచుకుంటేగా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, భగవంతుడికి ఏది ఇష్టం అండి? భగవంతుడికి ఎలా ఉంటే ఇష్టం? నిన్ను నువ్వు మర్చిపోయి భగవంతుడి సేవ చేసుకుంటే ఇష్టం. పువ్వు పెడుతూ కూడా నేను కోసుకొచ్చాను, నేనే పూయించాను, ఎవడు పూయించాడు? ఆడి వారి అనుగ్రహం లేకపోతే పూసేది కాదు. అందుకని వెళితే ఆ దండ ఉంచుకునేవాడు కదా ఆయన, చాలాసార్లు ప్రయత్నం చేశారు, పడేసుకున్నాడు ఆ దండని. అదే రోజు రాత్రి విష్ణు చిత్తుడు కల్లో కనిపించి, విష్ణు చిత్త నీ కూతురు నాకు దండ కడుతోంది అంటే ఆవిడ ఎటువంటి భావనలో ఉండి నాకు అర్పిస్తోందో తెలుసా, అందుకని నీ కూతురు ధరించిస్తేనే ఆ దండ ఉంచుకుంటాను, కానీ లేకపోతే నాకు దండే అవసరం లేదు అన్నాడు. ఎంత భక్తో చూడండి. ఇంకా అప్పటి నుంచి ఆమె అది ఒకలాగా ఉందా, దగ్గర పడింది, యుక్త వయసు వచ్చింది. తర్వాత ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలమ్మా, ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తానంటే నేనెవరిని చేసుకోనండి నాన్నగారు, నేను శ్రీరంగనాథ స్వామిని పెళ్లి చేసుకుంటాను. అదేంటమ్మా ప్రపంచంలో లేనటువంటి వింత, ఎవరైనా గుళ్ళో ఉన్న దేవుణ్ణి పెళ్లి చేసుకుంటారంటారా? అయ్యో ఈ జీవితం ఏమో ఎలా అవుతుందో అని చాలామంది ఆలోచిస్తారు మామూలు మాటలుగా. ఆయన కూడా కొంచెం చింతించడం తప్పలా, కానీ కల్లో కనిపించి శ్రీరంగనాథ స్వామి చెప్పాడు, నీ కూతురిని ఫలానా ముహూర్తానికి నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు గోదాదేవి కళ్యాణం భోగి రోజున జరుగుతుంది, మన ఆశ్రమంలో కూడా జరుగుతుంది. అందుకని ఎంత సంస్కారం ఉంది, ఎక్కడ తేడా అక్కడ, ఎవరు ఆ తేడా చూపించేది? మన భక్తి. భక్తి బయట ఉండేది కాదు, మన అంతఃకరణ, మనకి మనస్సులోంచి ఉబుకి వచ్చేటువంటిది ఏది, భక్తి అనేటువంటి. అలాగా ఇక్కడ కూడా మనకి యస్య అంతర్నాది మధ్యం, గురువుల దగ్గర విషయంలో గురుగీతలో 3వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది ఆ శ్లోకం. ఆ మహామంత్రాలు అన్నారు, ఎందుకంటే పరమాత్మ ముఖస్థుగా ఏ వస్తాయో అవి శ్లోకాలు మాత్రమే కాదు, మంత్రాలు, మహామంత్రాలు. భగవద్గీత శ్లోకాలను పట్టుకుని మహామంత్రాలు అంటారు, ఎందుకని భగవంతుడు ముఖస్థుగా ప్రవహించింది. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం. గురువుల వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి మంత్రానికి మూలమై ఉన్నాయి, అటువంటి మహామంత్రాలు. యస్య ఎవనికైతే ఆది మధ్యాంతరహితై ఉన్నాడో, యస్యాంతరణాది మధ్యం నహికర చరణం, మనకి కనిపించడం కోసం కరచరణాది అవయవాలు కనిపిస్తున్నాయి, వారికి అవే కావాలా, రూపమే మన కోసం కల్పించుకున్నారు. నహికర చరణం నామగోత్రం నా సూత్రం, ఎన్ని పేర్లండి ఆయనకి, ఉన్న పేర్లన్నీ వారివే. సహస్రనామాలు మాత్రమే కాదు, అనంతనామదేవుడు భగవంతుడు అనేటువంటి వారు. నహికర చరణం నామగోత్రం నా సూత్రం, సూత్రం కూడా లేదు, నో జాతి. ఏది ఈ 4 వర్ణాల్లో దేనికైనా సంబంధించిన వాడా భగవంతుడు? కాదు, వర్ణాశ్రమ భేదాలు లేవు అక్కడ. నో జాతి నైవ వర్ణో నభవతి పురుష నో నపుంసో నచ స్త్రీ, స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు అంతకంటే కాదు. నో నపుంసో నచ స్త్రీ, నో నాకారం నో వికారం. ఆకారము లేదు, వికారము లేదు. మనందరికీ ఆకారాలు ఉన్నాయి, వికారాలు కూడా ఉన్నాయి. నాకారం నో వికారం. నహిజని మరణం, వారికి జనన మరణాలు లేవు. నహిజని మరణం. నాస్తి పుణ్యం నా పాపం, వారికి పుణ్యము లేదు పాపము లేదు. నాస్తి పుణ్యం నా పాపం. నో తత్వం, తత్వమేకం. మనం ఒక రూపం వచ్చేసరికి వాడి తత్వం అంతేనండి, వాడు కూర్చోమంటే కూర్చోడు, వాడు తినడండి స్వీట్ వాడి తత్వం అది, తీసుకువెళ్ళి దానికి ముడి పెడతాం. ఇటువంటి తత్వం ఆయనది కాదు, ఆయనది ఒకటే తత్వం, అది ఏకతత్వం. తత్వం అంటే అద్వైతము అని. ఇక్కడ అద్వైతము అంటేనే తత్వము అని. అద్వైతము, తత్వం అన్నా, జ్ఞానం అన్నా ఒకే పర్యాయ పదాలు. అందుకని తత్వం ఏకం, ఒకే ఒక జ్ఞానం, అది అంతటా ఆవరించి ఉండటం, ఇక్కడ ఉండి అక్కడ లేకపోవడం కాదు. నో తత్వం, తత్వమేకం. వారిదేంటి? సహజ సమరసం, సహజమైనటువంటి రసం అనేది. రసోవై సహ అంటే మనందరికీ ఏదైతే జీవితాన్ని పంచిపెడుతోందో ఆ రసమే అక్కడ ప్రకాశిస్తుంది. రసోవై సహ, సహజ సమరసం. అటువంటి సద్గురుం తం నమామి అని గురువులకి మనం నమస్కరించడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒక ఆకారానికి లొంగి ఉన్నాడా భగవంతుడు అనుకుంటే, మనం ఎక్కడికి వెళ్ళి దండం పెట్టినా మన దేవుడు కనిపిస్తున్నాడు, కేదారేశ్వరుడు వెళ్ళినా కనిపిస్తున్నాడు. అక్కడ లింగము లింగ రూపంలో ఉండదు, ఇలా 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 ఉంటాడు. అలా అని మహాకాళేశ్వరుడు దగ్గరికి వస్తే ఇంత ఉంటాడు ఆయన, ఇంత పెద్ద లింగంగా ఉంటాడు. శ్రీశైలం వెళ్తే ఇంతే ఉంటాడు. విశ్వేశ్వరుడు కాశీ వెళ్తే ఇంత ఉంటాడు. ఎన్నెన్ని రకరకాల లింగ రూపంలో కూడా ఎన్ని రకాలు ఉంటాయి, కానీ రూపంలో అరూపం, అరూపమే కానీ రూపాన్ని దర్శిస్తున్నాం మనం అక్కడ. ఎందుకంటే ఉపాసన చేసేటువంటి వాడికి లోపలి నుంచి నేనున్నాను అనే అభయం ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతమంది అనుభూతిని పొందట్లా శివుడి నుంచి. అందుకని ఇక్కడ భగవంతుడు అనేక రూపాలు ధరించి వచ్చినా మన కోసం ధరించి వచ్చాడే తప్ప అన్ని రూపాలు వారివే, ఏ రూపం కాకుండా ఉన్నది. అందుకని అటువంటి భగవంతుని యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని మనం పొందడం కోసరం మన జీవితాన్ని, ఇంత పుణ్యమైనటువంటి జీవితాన్ని మనకి ప్రసాదించారు. కానీ 3 సార్లు తినడానికి, 6 సార్లు వెళ్ళడానికి కాదు. లోపలికి ఎంత వెళుతుందో అదంతా మళ్ళా రక్తంగా మార్చి మిగిలిన పిప్పంతా బయటికి రావాల్సిందే. మళ్ళా భూయిష్టమైన జీవితాలు మనకి బయటకు వచ్చేదంతా కూడా చెమటతో వచ్చేటువంటిది కూడా మలమే, ఇది కూడా. కానీ అటు ఈ మలత్రయ రహితం చేసేటువంటిది, వాసనాత్రయ రహితం చేసేటువంటిది, కర్మత్రయాన్ని శుద్ధిపరిచేటువంటిది ఏ పాదమైతే ఉన్నదో గురుపాదము, ఆ గురుపాదాన్ని మనం ఆశ్రయించాలి. తెలుసున్న వాళ్ళని ఒక మనకి ఆశ్రయించి వారి ద్వారా మన సంస్కారాన్ని, ఏది మన జీవితాన్ని సంస్కరింప చేసుకోవాలి. మామూలు చదువులు సంస్కరించు, ఒక ఆధ్యాత్మిక విద్య సంస్కరిస్తుంది. శ్లోకాలు ఒకటే చదువుకుంటూ వెళ్ళిపోతే సంస్కరించదు. ఆ శ్లోకంలో ఉండేటువంటి అర్థతాత్పర్యాల్ని మనం గుర్తించి మన నడవడిక మార్చుకోవాలి, అప్పుడే మనం పునీతులు. అందుకని ఇటువంటి మాయాజాలమైనటువంటి ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా మనది మమతలలో పడేదవేలరా, మమతలలో పడేదవేలరా, మాయాలోకమురా మూఢ మాయాలోకమురా, మమతలలో పడేదవేలరా, మమతలలో పడేదవేలరా, మాయాలోకమురా మూఢ మాయా మరువకురా హరినామ స్మరణను, మరువకురా హరినామ స్మరణ, హరినామ స్మరణను, హరినామ స్మరణను, మరువకురా హరినామ స్మరణను
మరువకురా హరినామ స్మరణను
హరి అంచునురా భవబంధములే
హరి అంచునురా
భవబంధములే హరి అంచునురా భవబంధములే
హరి అంచునురా భవబంధములే
మాయా లోకమురా మూఢా మాయా లోకమురా మాయా లోకమురా మూఢా మాయా లోకమురా కానివి పోనివి కర్మముల్ చేసి
కానివి పోనివి కర్మముల్
కాలుని వారిని పడెదవేలరా
కాలుని వారిని పడెదవేలరా
కాళి ప్రసాదుని హృదయ నివాసి
కాళి ప్రసాదుని హృదయ నివాసి
శ్రీమన్న హరిపద స్మరణమే చరితార్థమురా
హరిపద స్మరణమే
సద్గురుపద స్మరణమే పరమార్థమురా
గురుపద స్మరణమే పరమార్థమురా
మాయా లోకమురా ఇది కూడా గురుదేవులు ముఖస్థగా శ్రీ గురుదేవులు శ్రీశైలంలో వారు స్నానం చేసుకుంటూ పాడుతూ ఉంటే మా గురు సోదరులు రాసినటువంటి పాట విజయేశ్వరానంద వారు మా గురు సోదరులు ఇది మన గురించి కానివి పోనివి కర్మములు చేసి కాలుని బారిని పడదవే మనసులో ఏ వాసన ఉంటే అదే కంపొస్తుంది మనం ఇంగు పులిహార తిని పులిపే వాసన రమ్మంటే వస్తుందండి పులిహార ఇంగు బాగా తాలింపు పెడితే పోనీ ఆవకాయ అన్నం అనుకుందాం ఆవకాయ అన్నం తిని చేయి కడుక్కున్న వాసన పోతుందా జన్మజన్మల వాసనలు ఉత్తనే కడిగితే పోదది బాగా కడగాలి అందుకనే కదా హ్యాండ్ వాష్లు అన్నీ వచ్చాయి మనకి హ్యాండ్ వాష్ పెడితే కానీ ఆవకాయ తిన్న వాసన పోదు ఇవే ఇంత బాగా పట్టుకుంటే జన్మజన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలు రహితమవ్వాలంటే మనం ఎంత దాని ఎందు విచారణ చేస్తే దానిని మనం రహితం చేసుకోగలుగుతాం కానివి పోనివి కర్మములు చేసి కాలుని బారిని పడదవేలరా కాళీప్రసాదుని స్వామివారి నామధేయం కాళీప్రసాదుడు శ్రీమన్నారాయణ పాద ధ్యానము మరువకుమురా నువ్వు ఏ గురువు నమ్మి గురువుకి హరికి భేదం లేదట గురుడే హరిరా హరియే గురుడురా గురుపద స్మరణమే చరితార్థమురా మమతలలో పడెదవేలరా మమకారంలో పడకూడదు చాలా అందంగా ఉంటుంది చాలా సుందరంగా ఉంటుంది ఇప్పుడే ఇంతకు ముందే అద్దం ముందు చూసుకొని వచ్చా చాలా బాగుందని. రేపు రొద్దురు కూడా తెల్లార్జామకి ఇలాగే ఉంటుందా? వాసన రాదు, వస్తుందిగా. ఎక్కడి నుంచి వచ్చింది వాసన? బయట నుంచి అంటేనా లోపల నుంచి వస్తుందా? మన లోపల నుంచే బయటకు వస్తుంది రంధ్రుల ద్వారా. ఏది రోమాంచితమై లోపల నుంచి చెమట ఇవన్నీ లోపల నుంచే వచ్చి మళ్ళా. అందుకని మన మనస్సుని క్షాళన చేసుకోవాలి. మనసులో వచ్చే భావన సద్భావన కలిగి ఉండాలి. అటువంటి సద్భావన కలిగి ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం తరింపచేసుకుంటాము. తోటి మానవునిలో ఉన్నటువంటి మంచితనాన్ని మనం దర్శించగలగాలి. కానీ మనలో కూడా గుణదోషాలు చాలా ఉంటాయి. త్యాగరాజస్వామి గారు అంటారు భగవంతుడి దగ్గర పాడుకుంటూ, నీ వల్ల గుణదోషమే శ్రీరామ, నీ వల్ల గుణదోషమే నా వల్లనే కాని, నా వల్లనే కాని, నా వల్లనే కాని, నా వల్లనే కాని, నాళిన దళనయనాని వల్ల గుణదోషమే. ఎంత ఉన్న మాట ఉన్నట్టుగా భగవంతుడి దగ్గర ఒప్పుకున్నాడు. అందుకు నేర్పించడు, నీ వల్ల గుణదోషం లేదు, నాదే గుణదోషం అంతా. ఏది ఓసర వెళ్ళి ఎలాగైతే రంగులు మారుస్తుందో జీవితంలో కూడా ప్రభు ఇంత మంచి జీవితాన్ని ఇస్తే ఎక్కడికి వెళితే అక్కడ రంగులు మారుస్తుందయ్యా ఈ మనస్సు. నీ వల్ల గుణదోషం లేదు, నా వల్ల. అందుకని మన దోషాన్ని మనమే గుర్తించి మన బాటని మనం సరియైన మార్గంలో నడిపించుకుంటేనే మన గమ్యస్థానాన్ని ఏది. మన గమ్యస్థానం ఎక్కడా? చావు కాదు, అమృతత్వం. దేహానికి వస్తుంది చావు, నేను అనేటువంటి దానికి. అహం త్యక్త్వా అహమస్మి అహం అని ఉపనిషత్తు ఘోషిస్తుంది. అహంకారం అనేటువంటి దాన్ని త్యక్త్వా విడిచిపెట్టు. ఈ అహంకారం అనేటువంటి దేహాన్ని ప్రకాశింపజేసే నేను ఉందే అహమస్మి అహం. అటువంటి నేను నేను గుర్తించాలి. నాలో ఉన్న నేనును గుర్తించడం కోసమే ఈ సాధన ఇదంతా కూడా. కాబట్టి అటువంటి సాధనని మనం ఇంకా ఇంకా అభివృద్ధిలోకి వెళ్తున్న కొలది మన జీవితాన్ని మనం పునీతం చేసుకోవచ్చు. అటువంటి ఆది పరాశక్తి స్వరూపం ఉన్నదే, ఓంకారానికి మూలమైనటువంటి తల్లి ఉన్నదే, ఆ ఓంకారం ప్రణవానికి మూలమైనటువంటి అమ్మ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని, అలాగే సృష్టికి మనకింత తత్వం మనకి అర్థమవుతుందంటే తెలియజేసిన వాళ్ళు ఎవరంటే గురువులే. మార్పులు చెప్పకపోతే మనకి ఎలా తెలుస్తుందండి? అందుకని ఆ మహాత్ముల ద్వారా ఆ ప్రణవశక్తి స్వరూపం, అది ప్రణవమే ఒక రూపాన్ని ధరించి వచ్చినటువంటి వారు, అటువంటి గురువులను ఆశ్రయించి గురువుల ద్వారా మన ఆధ్యాత్మిక తత్వాన్ని, నేనంటే ఏంటి అనేటువంటి ఎవరి తత్వాన్ని, లోపల ఉన్నటువంటి తత్వం అనంతం ఉన్నది ఒక్కటే గుర్తిస్తే తెలుస్తుంది. లేకపోతే ఇన్ని రకాలుగా రకరకాలైన కాబట్టి అటువంటి ఏకతత్వమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మనం గుర్తించి అటువంటి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమై అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. హరే ఓం. ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నామో, మనందరం కూడా ఎవరే భగవంతుని విశ్వసించారో నమ్మారో ఆ నమ్ముకున్నటువంటి భగవంతుని యందు మనస్సును ఏకాగ్రత చేసి మనస్సును అంతర్ముఖం చేసి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుని తర్వాత కార్యక్రమానికి ముందుకు వెళదాం. అందరూ కూడా నాభి నుంచి దీర్ఘంగా ఓంకారాన్ని పూరించుకుందాం.